ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6 నుండి 14 వచనాలు మనం చదువుతాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6 నుండి 14 వచనాలు. వ్యర్థమైన మాటల వలన ఎవడను మిమ్మను మోసపరచనీయకుడి. ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదికి వచ్చును, గనుక మీరు అటు వారితో పాలివారై ఉండకుడి. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటుంది, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలం సమస్త విధములైన మంచితనం, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నది. గనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకునుడి. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించుడి. ఎలా అనగా అట్టి క్రియలు చేయవారు రహస్యమందు జరిగించే పనులను గూర్చి మాట్లాడుటయనను అవమానకరమై ఉన్నది. సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును. ప్రత్యక్షపరుచున్నది ఏదో అది వెలుగే కదా. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. ప్రభువు తన లేఖనాన్ని తన మహిమార్థమే దీవించునుగాక. మనం చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుని మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మహోన్నతుడు అయిన మా తండ్రి, పరిశుద్ధుడా, మీ నామాన్ని స్తుతిస్తున్నాం. ఉదయకాల వేళ మీరు ఇచ్చిన ఆధిక్యతకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ సన్నిధిలోనికి రాగా మమ్మల్ని శుద్ధి చేయండి, పవిత్రపరచండి. పాప ప్రతి డాగును మా ముఖాల్లో నుండి మీరే తీసివేయమని, మీ లేఖనాన్ని మీరే గణపరిచి మాకు అందించమని బతిమాలుతున్నాం. ఆయా ప్రాంతాల నుండి సహవాసంగా మేము చేరి వచ్చి ఉండగా మీ బిడ్డల సమయాన్ని మీరు దీవించండి. ఎవరెవరితో ఏ మాటలు మాట్లాడాలని మీరు ఆశపడుతున్నారో ఆ మీ మాటలు మీరే అందించమని బతిమాలుతున్నాం. వాక్యం అందిస్తున్న మీ దాసుడు అల్పుడు బలహీనుడు, కావలసిన సహాయాన్ని మీరే అందించమని, నడిపింపును దయచేయమని, తలంపులు దయచేయమని, వాక్శక్తిని అనుగ్రహించమని బతిమాలుతున్నాం. మా హృదయాలు మీరు సిద్ధపరచండి, మెత్తను చేయండి, కఠినత్వాన్ని తీసివేయండి, రాళ్లను ముళ్ళను తొలగించండి, మా హృదయాలు కంచెలు వేయండి, మీ ఆత్మశక్తితో మీ ఆత్మ జీవంతో నింపబడిన మీ వాక్కు, మీ ఆత్మశక్తి జీవంతో కప్పబడిన మీ వాక్కు మా హృదయాల్లో బహులోతుగా మీరే నాటుమని బతిమాలుతున్నాం. నూరంతల ఫలాలు మీరే తీసుకుంటామని వేడుకుంటున్నాం. తద్వారా మీ ప్రియ కుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామాన్ని ప్రకాశింపజేయమని, మీ పాదాలకు మహిమ చేకూర్చుకోమని, మీరు చేసిన ప్రతి వాగ్దానాన్ని బట్టే మా జీవితాల్లో ఉదయకాలం మీరు కార్యం జరిగించమని, మా కన్నులు వెలిగించమని, సమస్తం మీ చేతికి అప్పగిస్తూ మీ నామాన్ని గణపరుస్తూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. లేరా, చదవబడిన వాక్యాలు మనకెంతో ప్రత్యేక వాక్యాలు. రెండు ప్రాముఖ్యమైన అంశాలు ఈ వచనాల్లో రాయబడ్డాయి. ఒకటి అంధకారం, మరొకటి వెలుగు. 11వ వచనంలో అంధకార క్రియలను గురించి రాయబడింది. నిష్ఫలమైన అంధకార క్రియలు, అవి ఎటువంటి ఫలాన్ని మనకివ్వవు, గడ్డుతనాన్ని కలగజేసే క్రియలవి. తర్వాత 9వ వచనంలో వెలుగు ఫలం అన్నాడు. ఈ వెలుగు ఫలాన్ని మనలో పుట్టిస్తుంది. 8వ వచనంలో మీరు పూర్వమందు చీకటి అయి ఉంటారు. ఈ చీకటిని గురించి దైవ గ్రంథమైన బైబిల్లో 3 వాక్యాలు రాయబడ్డాయి. మీరు చీకటిలో ఉంటుంది అని ఒక మాట ఉన్నది, చీకటి మీలో ఉన్నది అని ఒక మాట ఉన్నది, మీరే చీకటి అయి ఉన్నారు అని 8వ వచనంలో ఉన్నది. ఇది మన గత స్థితిని గురించి మనతో మాట్లాడుతున్నది. ఈ లోకమందు దేవుడిచ్చిన వెలుగును మనం కోల్పోయి ఏదైనా తోటలో ఆయన ఆజ్ఞను మీరి ఆయన నుండి దూరమైపోయి ఆదాములో మనం కూడా పాపంలో ఉండగా చీకటి మన జీవితంలో ప్రవేశించింది. వెలుగుకు వెలుగుకు కారణమైన మన ప్రభువుకు మనం ఎంతో దూరంగా ఉన్న వాళ్ళం, తోటలో నుండి వెలివేయబడిన వాళ్ళం, మరలా ఆ తోటలోనికి ప్రవేశం లేని వారం. యుగాయుగాలు ఉండే నరకపు యొక్క అంధకారంలోనికి త్రోయబడిన వాళ్ళం. ప్రభువు కనికరం చూపించి మనల్ని ఎన్నుకున్నారు, ప్రత్యేకపరిచారు. ఉదయకాలం వాక్యం వింటున్న మనం ప్రభువుని ఎంతో స్తుతించాలి. ఒక దేవుని దాసుడన్నారు, నరకాన్ని గురించి అనేక వచనాలు గ్రంథంలో రాయబడ్డాయి. అందులో ఒక మాట, అది గుంట అనే మాట రాయబడి ఉన్నది. జిగటగల నాశనకరమైన జిగటగల దొంగ ఊబి అనే మాట కూడా రాయబడి ఉన్నది. ఈ ఊబిలోనికి మనం వెళ్తున్నప్పుడు ఆ ఊబిలో వెలుగు ఉండదు. నరకం అనే ఊబిలో వెలుగు ఉండదు, వెలుగు ఉండదు, అంధకారం మాత్రమే ఉంటుంది. అంధకారం చాలా ప్రత్యేకమైన అంధకారం, నరకపు యొక్క అంధకారం. ఆ నరకపు చీకటిని గురించి వాక్యంలో రాయబడి ఉంది మత్తయి సువార్తలో మీరు చదివినట్లయితే. వెలుపలి చీకటిలోనికి వారిని త్రోసివేయడానికి ఒక వాక్యం రాయబడి ఉంటుంది. అక్కడ పండ్లు కొరుకుట వేదన ఉంటుంది, ప్లస్ అగ్ని కూడా ఉంటుంది అనే మాట మనం చదువుతున్నాం. అగ్ని ఎక్కడ ఉంటే అక్కడ చీకటి ఉండదండి. పాత కాలంలో చీకటిని తొలగించడానికి దివిటీలు వెలిగించేవారు. నూనె వేసి దివిటీలను వెలిగించినప్పుడు ఆ అగ్ని యొక్క వెలుగు చీకటిని పారదోలేదు. కానీ నరకపు యొక్క చీకటి ప్రత్యేకమైనది, దాంట్లో అగ్ని ఉంటుంది కానీ అగ్ని వెలిగించేది కాదు. నరకపు చీకటి యొక్క తీవ్రత ఎంత ఉంటుందంటే ఏ వస్తువు కూడా దాన్ని వెలిగించలేదు. మనం శరీరాన్ని విడిచిన తర్వాత మన ఆత్మ ఆ దొంగ ఊబిలోనికి ప్రవేశిస్తుంది, అదో పాతాళంలోనికి ప్రవేశిస్తుంది, వెలుగు ఆగిపోతుంది. దానికి అడుగుండదు, రోజంతా ప్రయాణిస్తారు, అడుగు రాదు, చీకటి ఉంటుంది, అగ్ని ఉంటుంది, అరుస్తూ ఉంటారు, బయటికి రావడానికి మార్గం ఉండదు. ఒక వారమంతా లోపలికి వెళ్తూనే ఉంటారు, భయంకరమైన వేదన. ఎంత అరిచినా సహాయం చేసేవారు ఉండరు, మార్గం ఉండదు బయట. నెలంతా దాంట్లో వెళ్తుంటారు, సంవత్సరం అంతా దాంట్లో వెళ్తుంటారు, యుగ యుగాలు దాంట్లో వెళ్తూనే ఉంటారు. అది గమ్యము లేని చీకటి, అంతము లేని చీకటి, వేదన కలిగించే చీకటి, సాతాను శక్తులతో నింపబడిన చీకటి. అది మన కోసం దేవుడు సృష్టించినది కాదు. మత్తయి సువార్తలో మనం చదివినట్లయితే అది అపవాదికి వాని దూతలకు సిద్ధపరిచినది. అయితే వాణ్ణి వెంబడించిన మనము కూడా అదే ప్రాంతానికి చేరవలసిన వారముగా ఉన్నాం గతంలో. అందుకే పౌలు అన్నాడు, మీరు గతములో చీకటి అయి ఉంటారు, పూర్వమందు చీకటి అయి ఉంటారు. 8వ వచనంలో ఈ నరకపు చీకటి నుండి మనల్ని ప్రభువు వేరుపరిచారు. ఇప్పుడైతే ప్రభువు నందు వెలుగై ఉన్నారు. ప్రేమైన సోదరి సోదరుడా, వాక్యం వింటున్న ప్రియ సోదరి సోదరుడా, రక్షణ పొందామా మనం? ఈ వెలుగును మనం అనుభవించామా? ఇంకా చీకటి బతుకుల్లోనే ఉన్నామా? క్రైస్తవ పేరు ఉంటే, సేవలో ఇన్వాల్వ్మెంట్ ఉంటే మనం రక్షణ పొందామని అర్థం కాదండి. క్రైస్తవ పాటలు నేర్చుకుంటే, వాక్యం వింటూ ఉంటే రక్షణ పొందామని కాదు. పశ్చాత్తాపం జీవితంలో ఉండాలి. మారు మనస్సు అనే వాక్యం బైబిల్లో రాయబడి ఉన్నది. ప్రభు వైపు తిరిగిన అనుభవం ఉండాలి. స్వభావం మారిన అనుభవం ఉండాలి. ప్రభువునందున్న మీరు నూతన సృష్టి అని పౌలు రాశారు. నూతన సృష్టి అంటే ఇదిగో పాతవి గతించను సమస్తం కొత్తవాయను. ప్రభువులోనికి మనం వచ్చిన తర్వాత మన ప్రవర్తనలో ఏదైనా మార్పు వచ్చిందా, మన మాటల్లో ఏదైనా మార్పు వచ్చిందా, పాపం మీద ద్వేషం ఏర్పడిందా? మనం పరిపూర్ణులమని కాదు గాని, ఏ పాపము చేయని వారమని కాదు గాని, పాపాన్ని ద్వేషించే స్వభావం, పాపం చేసిన ప్రతిసారి ఏదో తెలియని వేదన మనసులో కలగడం, పశ్చాత్తాపం ఏర్పడడం, ప్రభు దగ్గరికి పరిగెత్తడం, ప్రభువా నేను ఈ విషయంలో తప్పు చేశాను నన్ను క్షమించండి, పవిత్రత కోసం ఆకాంక్ష ఉండాలి, వాక్యం పరిశుద్ధ లేఖనం పట్ల ఆకలి ఉండాలి, ప్రార్థన పట్ల ఆశ ఉండాలి, సహవాసం పట్ల ఆశ ఉండాలి, సేవ పట్ల ఆశ ఉండాలి. ఇవన్నీ కూడా రక్షణ పొందిన వారి ఫలాలు, రక్షించబడ్డాము అని చెప్పుకునే వ్యక్తి యొక్క లక్షణాలు. ఇవి మనలో ఉన్నాయా? నేటి క్రైస్తవ్యం మిళితమైన క్రైస్తవ్యం, డూప్లికేట్. అనేకమైన నామకర్త క్రైస్తవులతో సంఘాలు నిండిపోయి ఉన్నాయి, సహవాసాలు నిండిపోయి ఉన్నాయి, సేవలు నిండిపోయి ఉన్నాయి. జెన్యున్ గా ప్రభువుని అంగీకరించిన వారు, వెంబడిస్తున్న వారు చాలా తక్కువగా ఉన్నారు. ఇంకా ఈ కూడికలో ఎవరైనా ప్రభువు నుండి దూరంగా ఉంటే, ప్రభు ఈ ఉదయకాలం వేళ మనల్ని ఆహ్వానిస్తున్నాడు, ఆ భయంకరమైన చీకటిలోనికి నువ్వు వెళ్లాల్సిన అవసరం లేదు. ప్రభువు నీకోసం వెలుగును సిద్ధపరిచాడు, ఆ వెలుగులోనికి నువ్వు ప్రయాణిస్తావా? ఒకవేళ ప్రభువుకు దూరంగా ఉండి చనిపోయినట్లయితే అంధకారమే మన గమ్యస్థానం అవుతుంది. ఇది ఎటువంటి వెలుగు? మనం కొన్ని విషయాలు ఆలోచన చేద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:14 మరొకసారి మనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:14. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. క్రీస్తు ప్రకాశం, క్రీస్తు మన మీద ప్రకాశిస్తున్నారు. ఇది ఎటువంటి ప్రకాశత? సో మొట్టమొదటిగా వాక్యంలో చాలా విషయాలు రాయబడ్డాయి, ఇటుకు మనం కొన్ని చదువుదాం. పేతురు రాసిన 2:9 మనం చదువుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2:9. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయు నిమిత్తం ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములు. ఇది ఎటువంటి వెలుగు? ఆశ్చర్యకరమైన వెలుగు. ఎందుకు ఇది ఆశ్చర్యకరమైన వెలుగు? ఎందుకంటే అయోగ్యులమైన మనలను ఇది ఏర్పాటు చేసుకుంది, మనలను పిలిచాడు ఆయన. 9 మనం చదివాం, తన వెలుగులోనికి మిమ్మును పిలిచాడు. పిలిచిన వారి యొక్క ప్రత్యేకత ఏంటండి? ఈరోజు వాక్యం వింటున్నాం మనం, మనలో ఏదైనా ప్రత్యేకత ఉందా ప్రభు పిలవడానికి? రాజులున్నారు, గొప్పవారు ఉన్నారు, జ్ఞానులున్నారు, అనేకులు లోకంలో ఉండగా ఎవరిని పిలిచాడు ఆయన? మిమ్మును పిలిచిన వాడు. ఎవరిని పిలిచాడో పౌలు తన పత్రికలో స్పష్టంగా రాశాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:26 చదవడం. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడండి, మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశం వారైనను అనేకులు పిలువబడలేదు గాని, ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. దేవుడు పిలిచిన పిలుపుని చూడండి. ఇప్పుడు మనకు ఒక పొజిషన్ ఉండొచ్చు సొసైటీలో, కానీ ఒకప్పుడు మనకేం లేదు. ఏమి లేని సమయంలో దేవుడు మనల్ని పిలిచాడు. నా దృష్టిలో నేను అయోగ్యుడిగా ఉన్నప్పుడు, దేవుడి నుండి దూరమైపోయినప్పుడు, ఆత్మీయంగా ఎంతో దరిద్ర స్థితిలో ఉన్నప్పుడు ప్రభువు నన్ను నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. మనల్ని ఏర్పాటు చేసుకోవడానికి మనలో ఏ ప్రత్యేకత లేదండి. మన జీవితాలను మనం చూసుకున్నప్పుడు, మన గతాన్ని మనం చూసుకున్నప్పుడు, అవి మనకు అవమానకరంగా ఉన్నాయి, సిగ్గు పుట్టించేవిగా ఉన్నాయి, దేవుని ఎదుట తల ఎత్తుకోలేని విధంగా ఉన్నాయి. పరలోకం ఆమోదించని ఎన్నో పనులను మనం చేశాం. మన తలంపులు ఎన్నో చెడుగా ఉన్నాయి. మనం రహస్యంగా చేసిన పాపాలు అనేకాలు ఉన్నాయి. మనం గర్వించిన విషయాలు ఎన్నో ఉన్నాయి. మనం కేవలం కేవలం నిత్యాగ్నికి అర్హులైన వారు. అటువంటి వారిని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు, పిలిచాడు. అందుకే అది ఆశ్చర్యకరమైన వెలుగు. లోకపరంగా గనులైన వారిని పిలుస్తారు, లోకపరంగా మంచి పొజిషన్లో ఉన్న వారిని పిలుస్తారు, గౌరవిస్తారు. కానీ ఏమి లేని వారిని ఎవరు పిలువరండి. ప్రభువు మనల్ని పిలిచాడు. ప్రభువా, నా దృష్టికి నేను అయోగ్యుడిగా ఉన్నప్పుడు, అన్ని కోల్పోయినప్పుడు నన్ను పిలిచి ఏర్పాటు చేసుకున్నారు. ఆ వెలుగులోనికి నేను ప్రవేశించినప్పుడు నా జీవితానికి నేను పొందే వెలుగుకు ఏమాత్రం పొందనులే. అందుకే నాకెంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది మీ వెలుగు. బైబిల్ గ్రంథంలో మీరు చదివినట్లయితే అనేకుల మీద ప్రభువు యొక్క ప్రకాశత ప్రకాశించింది. అపొస్తల కార్యముల గ్రంథం 9వ అధ్యాయంలో సౌలు అనే వ్యక్తి 2-3 వచనాలు మీరు చదివినట్లయితే దమస్కు మార్గాన ప్రయాణం చేస్తున్నాడు, క్రైస్తవులను హింసించాలని ప్రయాణం చేస్తున్నాడు. అకస్మాత్తుగా ఆకాశం నుండి ప్రభు యొక్క ప్రకాశత ఆయన మీద ప్రకాశించింది. తన జీవితం ఎంతో మారిపోయిందండి. పౌలు తన జీవిత చరమాంకంలో, ఆఖరి వయసులో, వృద్ధాప్యంలో, చనిపోయే పరిస్థితులలో, ఈ లోకం విడిచిపెట్టే పరిస్థితుల్లో రాస్తే ఆయన తన గురించి తాను చెప్పిన విషయం, నేను పాపులందరిలో ప్రధాన పాపిని అన్నాడు. తన జీవితాన్ని తాను చూసుకున్నప్పుడు ఎంత అయోగ్యుడైన నా మీద క్రీస్తు యొక్క జ్యోతి ప్రకాశించింది కదా, అది ఆశ్చర్యకరమైన వెలుగు. మనల్ని ఏర్పాటు చేసుకుంది, మనల్ని పిలిచింది, మన మీద ప్రకాశించింది. ఇంకా అనేక విషయాలు మనం ధ్యానం చేయవచ్చు ఆశ్చర్యకరమైన వెలుగులో. అయితే మెట్టుకు మరికొన్ని అంశాల్లోనికి మనం ప్రయాణం చేద్దాం. ప్రభు యొక్క విశేషత, ఈ ప్రకాశత, ఈ జ్యోతి యొక్క ప్రత్యేకత ఏంటి? ఈ ప్రభు యొక్క ప్రకాశత యొక్క గొప్పతనం ఏంటి? మనం ఆలోచన చేద్దాం. అది ఆశ్చర్యకరమైన వెలుగు. మరొక విషయం మనం చూద్దాం. యోహాను సువార్త 4వ వచనం మనం చూద్దాం. యోహాను సువార్త 4వ వచనం. ఆయనలో జీవముండెను, ఆ జీవ మనుష్యులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను. ఆయనలో జీవముండెను, ఆ జీవ మనుష్యులకు వెలుగై ఉండెను. ఎప్పుడు ఈ వెలుగు? 1వ వచనం, ఆది యందు వాక్యం ఉండెను. ఆది నుండి ఉన్న వెలుగది, అంటే అన్నిటికంటే ముందు ఉన్న వెలుగు మన ప్రభు. మనం సూర్యుని చూస్తాం, చంద్రుడిని చూస్తాం, నక్షత్రాలను చూస్తాం, గ్యాలక్సీలను చూసినప్పుడు ఇప్పుడు ఆయా గ్రహాలు, ఆయా నక్షత్రాలు తమలో అత్యధికమైన ప్రకాశతను కలిగి ఉన్నాయి. మనిషి ఆ వెలుగును చూసి వాటి వైపు ఆకర్షించబడి వాటిని పూజిస్తూ నమస్కరిస్తున్నాడు. కానీ సూర్యునికి ప్రకాశత ఎక్కడి నుంచి వచ్చింది? సూర్యునిలో ఉన్న ఆ వెలుగు, ఆ భయంకరమైన తేజస్సు ఎప్పటి నుంచి ప్రారంభమైంది? గ్యాలక్సీలకు ఆ వెలుగు ఎక్కడి నుంచి వచ్చింది? ఆయా నక్షత్రాలకు వెలుగును ఎవరిచ్చారు? అవి ఎలా వెలిగించబడ్డాయి? వాటంతట అవే అని సైన్స్ చెప్తా ఉంది, కానీ వాక్యం చెప్తా ఉన్నది ఆదికాండం 1:10 ప్రభువు వాటిని వెలిగించాడు. ఆయన తన వెలుగును వాటికి ప్రసరింపజేశాడు. ఈజ్ ద సోర్స్ ఆఫ్ లైట్. ఆయన ఆది నుండి ఉన్న వెలుగు. ఆయన కంటే ముందు ఏ వెలుగు లేదు, ఏ ప్రకాశత లేదు. దేవదూతలందరికీ ప్రకాశత ఆయనే ఇచ్చాడు. సృష్టికి వెలుగును ఆయనే ప్రసరింపజేశాడు. మనిషి ఆది నుండి ఉన్న వెలుగును వదిలేసి ఆయనలో నుండి వెలుగును పొందుకున్న వాటిని నేడు ఆరాధన చేస్తున్నాడు, స్తుతిస్తున్నాడు, సాగిల పడుతున్నాడు. అయితే మనం ప్రభువుకు మహిమను ఆరోపించాలి. నీ నుండి వెలుగును పొందియే ప్రభువా మేము జీవించుచున్నాం అని ఆయనకు రావలసిన మహిమను మనం ఆయనకు ఆరోపించాలి. ఆయనే మహిమకు అర్హుడు, ఆయనే స్తుతికి పాత్రుడు. ఆశ్చర్యకరమైన వెలుగై ఉన్నారు ఆయన, ఆది నుండి వెలుగై ఉన్నారు ఆయన. ఇదే యోహాన్ సువార్తలో మనం చదివాం కదా, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను. సో ఇక్కడ మరొక అంశాన్ని గురించి మనం ఆలోచన చేయవచ్చు. ఆయన ప్రత్యేకించే వెలుగై ఉన్నారు. ఆయన మనను చీకటిలో నుండి వెలుగు ద్వారా వేరు చేశారు. మనం నిర్గమకాండంలో చదివినప్పుడు ఐగుప్తు దేశం అంతా చీకటి ఉంది కాని ఇశ్రాయేలీలు నివసించే ప్రాంతంలో వెలుగుండేననే మాట మనం చదువుతున్నాం. ఆ ఇశ్రాయేలీలు అరణ్యంలో ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా వారి చుట్టూ చీకటి ఉంటే వారి మీద అగ్ని స్తంభం వారికి వెలిగించేదిగా ఉంది. ఆయన తన ప్రజలను చీకటి నుండి వేరు చేశారు. ఇది మనల్ని వేరు చేసిన వెలుగు, ఆశ్చర్యకరమైన వెలుగు, ఆది నుండి విన్న వెలుగు, మనలను ప్రత్యేకించిన వెలుగు. అంతేకాదు ఈ వెలుగును మనం ఎలా పొందాం? క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఎఫెసి పత్రికలో మనం చదివాం. అంటే ఇది కృప ద్వారా అనుగ్రహించబడిన వెలుగు, మన క్రియల ద్వారా సంపాదించింది కాదు. ఇది ధ్యానం చేసి యోగా చేసి వారు వెలిగింపబడ్డారని చాలా మంది చెప్తుంటారు, కానీ మనకు అలా దొరికింది కాదు ఇది. అందుకే ఏ శరీరం అతిశయింపకూడదు. ఇది ఆయన కృప ద్వారా మనకు అనుగ్రహించాడు. గొర్రెల కాపరుల మీద ఆయన వెలుగు ప్రకాశించినట్లు, సౌలు మీద ఆయన వెలుగు ప్రకాశించినట్లు, మన మీద ఆయన వెలుగు ప్రకాశించింది కృప ద్వారానే, ఏ కార్యము ద్వారా కాదు. అందుకు ఇది అనుగ్రహించబడిన వెలుగు, ఇది కృప ద్వారా మనకు లభించిన వెలుగు. అంతేకాదు ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 22 కొన్ని వచనాలు చదువుదాం. దానిలో ఏ దేవాలయమును నాకు కనబడలేదు, సర్వాధికారి అయిన దేవుడగు ప్రభువును గొర్రెపిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు. ఆ పట్టణంలో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడికైనను దానికి అక్కర్లేదు. దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది, గొర్రెపిల్లయే దానికి దీపం. జనములు దాని వెలుగునందు సంచరింతురు, భూరాజులు తన మహిమను దానిలోనికి తీసుకుని వత్తురు. అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటి వేళ ఏమాత్రమును వేయబడవు. జనములు తమ మహిమను ఘనతను దానిలోనికి తీసుకుని వచ్చెదరు. మనం ప్రవేశించబడబోతున్న ఆ పట్టణం, ఆ భవిష్యత్తు పట్టణం ప్రభు రాజ్యం. అందులో సూర్యుడు అవసరం లేదు, చంద్రుడు అవసరం లేదు, కానీ గొర్రెపిల్లయే దానికి దీపం. యుగ యుగాలు ఆ పట్టణాన్ని వెలిగించే, ప్రకాశించే జ్యోతి మన ప్రభువే. నేను ఈ విధంగా చెప్పాలనుకుంటున్నాను, అంతం లేని వెలుగిది, యుగ యుగాలు ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ వెలుగులో మనం సంచరిస్తాం, రాజ్యం చేస్తాం, ఆయన సేవిస్తాం, ఆయన మయం పరుస్తాం. ఒక దినాన యుగ యుగాలు చీకట్లో ఉండవలసిన వాళ్ళం, యుగ యుగాలు వెలుగులో సంచరించే ధన్యత ఆయన మనకు అనుగ్రహించాడు. కాబట్టి ఉదయకాల వేళ ప్రభువును స్తుతిస్తూ మనం ప్రారంభిద్దాం. ఏ వాక్యం ధ్యానం చేసినా అందులో ప్రభువును గురించిన లక్షణాలు ధ్యానం చేయడం ఒక మంచి అలవాటు అండి. మనకు ఏ సబ్జెక్టు తీసుకున్నా కొందరికి గర్వం ఉంటుంది, నాకు తెలుసులే ఈ వాక్యం ఇంతకు ముందు విన్నాలే అనే గర్వం ఉంటుంది, నాకు తెలుసు ఇది అనే ఒక ఆలోచన ఉంటుంది. కానీ ప్రభువును గూర్చిన విషయాలు చెప్పినప్పుడు మన హృదయం దీనత్వం చేయబడుతుంది, తగ్గించబడుతుంది. మన ప్రభువు గురించి 100 సార్లు అవే మాటలు చెప్పినా మనం వినడానికి ఇష్టపడతాం. ఆయన మన ప్రియుడు, ఆయన మన సమస్తం, ఆయన మన భాగం, ఆయనే మన మహిమ, ఆయనే మన నిరీక్షణ, ఆయనలోనే మనకు క్షమాపణ. ఆయన గూర్చి అందించబడుతున్న వర్తమానాలు మన ఆత్మకు ఎంతో మధుర ఫలాలను అందించినట్టుగా ఉంటుంది. ఆయన గూర్చి ధ్యానిస్తున్నప్పుడు మన హృదయాలు మండుతాయి. ప్రభువును గూర్చిన అత్యధికమైన ఆ శ్రేష్టమైన జ్ఞానము సంపాదించుకోవడానికి పౌలు తనకున్న సమస్తాన్ని పెంటతో ఎంచుకున్నాడండి. మిమ్మల్ని గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము సంపాదించుకోవడానికి అనే పౌలు మాటలు, ప్రభువును గూర్చి తెలుసుకోవాలన్న ఆ కాంక్ష ప్రతి విశ్వాసిలో ఉంటుంది. అందుకే ఉదయకాలం మనం వాక్యాన్ని ధ్యానిస్తుండగా ఆయన గూర్చిన విశేషతను గూర్చి ధ్యానం చేయాలని ప్రభు ఇచ్చిన నడిపింపును బట్టి 5 అంశాలను గూర్చి క్రీస్తు ప్రకాశత, అది ఎటువంటి ప్రకాశత అని మనం ఆలోచన చేశాం. వాటిని మీరు ఇంకా లోతుగా ధ్యానం చేసినట్లయితే అనేకమైన పాఠాలు మనం నేర్చుకోవచ్చు. మెట్టుకు అక్కడితో ఆగి మనం వాక్యంలో ముందుకెళ్దాం. ఎఫేసీలకు రాసిన పత్రిక 5:14 మరొకసారి చదువుతాం. ఎఫేసీలకు రాసిన పత్రిక 5:14 అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. ఈ ప్రకాశత మన మీదకి రావడానికి ప్రభు ఎంతో కష్టపడ్డాడు. మన మీద ప్రకాశించడానికి ఆయన ఎంతో త్యాగం చేయవలసి వచ్చింది. ఇది ఫ్రీగా లభించింది కాదు, మనకు ప్రభు యొక్క కల్వరి రక్తము ద్వారా లభించినది. మన ప్రభు సిలువలో 6 గంటలు శ్రమ పడ్డారని వాక్యం చెబుతున్నది. 6 గంటల్లో 3 గంటలు ఆయన మనుష్యుల చేత శ్రమ పడ్డారు. తర్వాత 3 గంటలు నరకం మరియు పరలోకము ద్వారా ఆయన శ్రమ పడ్డారు. 3 గంటలు ఆయన శ్రమ పడుతున్నప్పుడు మనుషుల చేతిలో వెలుగున్నది, కాని తర్వాత 3 గంటలు ఆయన శ్రమ పడుతున్నప్పుడు దేశమంతా చీకటి. ఆ బాధను ఎవరు వర్ణించలేరండి. తండ్రి తన ముఖాన్ని చాటు చేసుకున్నారు. పరలోకం కుమారుని వైపు చూడకుండా తలుపు వేసుకుంది. ఆ అంధకారంలో భయంకరమైన బాధను ఆయన అనుభవించారు. ఆ కలువరి వేదన ద్వారా, రక్తము ద్వారా మనకి వెలుగు అందించబడింది. సో మనం ఏం చేయాలి? ఈ వెలుగు, ఈ మన మీద ప్రకాశించిన ఈ క్రీస్తు వెలుగు మన నుండి కొంత ఎక్స్పెక్ట్ చేస్తా ఉంది. పౌలు అదే మాట ఈ వచనాల్లో చెప్పాడు 10వచనంలో. కనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించు, వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. ఈ వెలుగులో మనం నడుచుకోవాలి. అందుకే మన మీద క్రీస్తు ప్రకాశింపజేశాడు. అయితే ఇక్కడ కొంతమంది విశ్వాసులు వారు నిద్రిస్తున్నారు. ఎక్కడ? మృతుల మధ్య. 14వచనంలో, నిద్రించుచున్న నీవు మేలుకొని మృతుల్లో నుండి లేము. మృతులు ఉన్నారు. మన చుట్టూ కూడా చనిపోయిన వారు ఉన్నారు ఆత్మీయంగా. వారు అన్బిలీవర్స్. వారికి వెలుగంటే ఏంటో తెలియదు, ఆత్మీయత అంటే ఏంటో తెలియదు, పరలోకం అంటే ఏంటో తెలియదు, వారికి మంచితనం అంటే ఏంటో తెలియదు. వారు చచ్చిన వారు. Ephesians 2 మనం చదివినట్టుగా, మీరు పాపం చేతను అపరాధం చేతను చచ్చిన వారై ఉండగా, చచ్చిన వారి మధ్య ప్రభు నిన్ను నన్ను ఉంచారు. ఎందుకు? మేల్కొని ఉండాలని. కానీ చాలా మంది విశ్వాసులు నిద్రిస్తున్నారు. మృతుల మధ్య ఉన్నారు కానీ నిద్రిస్తున్నారు. ఈ నిద్రించే వ్యక్తి యొక్క లక్షణం ఏంటి, మృతుని యొక్క లక్షణం ఏంటి? ఇద్దరికి ఒకటి కామన్ పాయింట్ ఉంటుంది. ఏంటంటే, బయట ప్రపంచంతో వారికి ఎటువంటి సంబంధం ఉండదు. మృతుల దగ్గరకు వెళ్ళి మనం ఎంత విలపించినా వారు తిరిగి లేవరు, దానికి ప్రతిస్పందించరు. ఆ మృత శరీరానికి మనం బంగారు వేసినా వజ్రాలు వేసినా ఏ లాభం ఉండదు. మృత శరీరానికి మనం ఏదన్నా ఆహారం పెట్టాలనుకున్నా, పానీయాలు ఇవ్వాలనుకున్నా అవి తాగవు, రెస్పాండ్ ఉండదు. బయట ప్రపంచంతో వాటికి ఎటువంటి సంబంధం ఉండదు. అలాగే నిద్రించుతున్న వ్యక్తి కూడా, డీప్ స్లీప్ లో ఉన్న వ్యక్తికి తన చుట్టూ ఏం జరుగుతుందో తనకు తెలియదు. చాలా మంది క్రైస్తవులు అలాగే ఉన్నారు. రియాలిటీతో సంబంధము లేని బతుకులు. ఈ లోకంలో మమేకమైపోయి డబ్బు వెంట పడుతూ, పదవుల వెంట పడుతూ, గౌరవాన్ని ఆశిస్తూ ప్రభువునే మర్చిపోయిన అనేక మంది విశ్వాసులు, ప్రభువు సేవను మర్చిపోయిన అనేక మంది విశ్వాసులు, పరలోకం యొక్క స్పృహ లేని వారు వారు. ఒక దినాన మేలుకున్నప్పుడు వారి కలలన్నీ కనుమరుగైపోతాయి. నిద్రలో మనం గడిపిన సమయం మనకి ఎటువంటి బహుమతిని తీసుకుని రాదు. ప్రభు ఎదురు నిలబడినప్పుడు మనం ఆత్మీయంగా నిద్రించామే, అది మనకి ఎటువంటి ఫలితాలను తీసుకుని రాదు. ఈ లోకం కోసం ప్రయాసపడేవారు అటువారే. ప్రభువు దృష్టిలో ధనవంతులు అవ్వాలని ప్రభువు కోసం ఎన్నో త్యాగాలు చేశారు చాలా మంది. వారు ఆస్తులు విడిచిపెట్టారు, ఫ్యామిలీస్ని విడిచిపెట్టారు, సేవలో మమేకమయ్యారు, మిషనరీస్ కోట్లను దానం చేశారు, మందిరాలను కట్టారు, హాస్పిటల్స్ కట్టారు, స్కూళ్ళు కట్టారు, ఎంతో సేవ చేశారు. ఎందుకు వారు అలా చేశారంటే, వారు మేల్కొన్నవారు. పరలోకం నన్ను చూస్తుంది, ఒక దినాన్ని నేను అక్కడికి వెళ్ళాలి, అక్కడ నాకు బహుమతి ఉండాలి అని ఆలోచన చేసి లోకాన్ని, లోకం యొక్క ఆధిక్యతలను తృణప్రాయంగా ఎంచి ప్రభువు కోసం వారు జీవించారు. అయితే అనేక మంది క్రైస్తవులు నిద్రిస్తూ ఉన్నారు, వారు ప్రభువు కోసం ఏమి చేయడం లేదు. అందుకే పౌలు అంటున్నాడు, నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించును. ఈ వెలుగులో నడవాలంటే ఫస్ట్ మనం మృతుల్లో నుండి లేవాలి, మేల్కోవాలి. నీ వెలుగును అడ్డగించే ప్రతిదాన్ని తీసివేసుకోవాలి. ఉదయకాల వేళ నీ ప్రకాశాన్ని, ప్రభు నీ మీద నీకిచ్చిన ప్రకాశాన్ని, ఆ వెలుగును అడ్డగించేదేటి. వాక్యంలో అనేకమైన విషయాలు రాయబడ్డాయి. మెట్టుకు మనం 1-2 విషయాలను మనం చదువుదాం. మత్తయి సువార్త 5:14 ఒకసారి చదువుదాం. మత్తయి సువార్త 5:14. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణం మరుగై ఉండనేరదు. మనుషులు దీపం వెలిగించి కొంచెము కింద పెట్టరు గాని, అది ఇంట నుండి వారికి అందరికి వెలిగించుటకై దీప స్తంభం మీదనే పెట్టుదురు. కొంచెం అనే మాట ఇక్కడ రాయబడింది. అయితే ఈ కొంచెం ఏం చేస్తుందంటే వెలుగును అడ్డగిస్తుంది. మనం దీపం వెలిగించి కొంచెం కింద పెట్టినట్లయితే దాని వలన ప్రయోజనం ఏమీ లేదు. బాస్కెట్ అనే మాట ఇంగ్లీష్ లో రాయబడి ఉంది. ఈ కొంచెం దేన్ని సూచిస్తుందంటే, ఇది ధాన్యాన్ని కొలిచేదిగా ఇస్రాయేలీలు వాడేవారు. వారి యొక్క వర్తకానికి సింబల్ గా ఉంది, వారి యొక్క బిజినెస్ కు సింబల్ గా ఉంది, వారి యొక్క డ్యూటీకి సింబల్ గా ఉంది. కొన్నిసార్లు మనం చేసే ఉద్యోగాలు, మనం చేసే వ్యాపారాలు, మనం చేసే ఈ లోక సంబంధమైన కార్యాలు మన వెలుగును అడ్డగిస్తాయి. అది లోకంలో ప్రభు మనకిచ్చిన ఉద్యోగమే. ప్రభువే మనకిచ్చాడు ఆ ఉద్యోగం, ప్రభువే మనకిచ్చాడు వ్యాపారం, ప్రభువే మనకిచ్చాడు వ్యవసాయం, ప్రభువే మనకిచ్చాడు వర్తకం. కానీ అది మన వెలుగును అడ్డగించేదిగా ఉండకూడదు. అది మన ప్రకాశాన్ని తీసేసేదిగా ఉండకూడదు. ఉద్యోగం రాకముందు చాలా బాగున్నాను బ్రదర్, ఉద్యోగం వచ్చిన తర్వాతనే ప్రభు కోసం బతకడం కష్టమైపోయింది. సిస్టమ్ చాలా అగేన్స్ట్ గా ఉంది, కరెంట్ ఫ్లో చాలా ఎక్కువగా ఉంది, నేను ఎదురు ఈదలేకపోతున్నాను అని చాలా మంది విశ్వాసులు చెప్తారండి. ఉద్యోగం రాకముందు, వ్యాపారం రాకముందు, డబ్బు రాకముందు నేను బానే ఉన్నాను ప్రభు కోసం, కానీ వచ్చిన తర్వాత ప్రభు కోసం జీవించడం కష్టమైపోతుందని అనేక మంది ఇచ్చిన సాక్ష్యం. అదే మత్తయి చెప్పారండి తన సువార్తలో, కొంచెం కింద మనం ఉండకూడదు, ఏది మన వెలుగును అడ్డగించకూడదు, మన ఉద్యోగం అడ్డగించకూడదు. మార్కు సువార్త 4:21 మనం చూస్తాం. మార్కు సువార్త 4:21 మరియు ఆయన వారితో ఇట్లైనను, దీపం దీపస్తంభం మీద ఉంచబడుటకు గాని కొంచెం క్రిందనైనను మంచము క్రిందనైనను ఉంచబడుటకు తేబడదు కదా. మత్తయి మరొక పదాన్ని యాడ్ చేశారు ఇక్కడ. కొంచెం అయిపోయింది, ఇప్పుడు మంచం. మంచం కూడా మన వెలుగును అడ్డగించేదిగా ఉంది. మంచం అంటే నిద్ర, సోమరితనం, అలసత్వం లేదా శారీరక సంబంధమైన అభిలాషలు. ఇవి కొన్నిసార్లు మన ప్రకాశాన్ని తీసివేస్తాయి, అడ్డగిస్తాయి. సో ఏం లేస్తావులే ఇంత ఉదయం, ఏం వెళ్తావులే మీటింగ్కు, ఏం సేవ చేస్తాంలే, శరీరం కొంత అలసటిగా ఉంది, కొంత విశ్రాంతి తీసుకుందాం. తప్పేం లేదు విశ్రాంతి తీసుకోవడం. ప్రభువు కూడా తన శిష్యులకు చెప్పారు, వారు అలసిపోయినప్పుడు మీరు ఏకాంతమైన ప్రదేశానికి వెళ్ళి కొంత అలసట తీర్చుకోండి అని పౌలు చెప్పాడు. అది కాదు ఇక్కడ. సోమరితనం, ప్రభు పని మీద అలసత్వం, నిర్లక్ష్యం, ఇది మన ప్రకాశాన్ని తీసివేస్తుంది. మన ఉద్యోగం, మన వ్యాపారం, మన డబ్బు, మన సుఖ విలాసాలు కొన్నిసార్లు దేవుని నుండి మనం దూరం చేస్తాయి. అందుకే సువార్తలు ఈ మాటలు రాయబడ్డాయి, మీరు మీ వెలుగును ప్రకాశింపనీయుడివి. ఈ వెలుగులో నడవడం అంటే అర్థం ఏంటి? మన సమయం ఆల్మోస్ట్ అయిపోతా ఉన్నది, ఇదొక అంశాన్ని మనం ఆలోచన చేసి ముగింతాం. ఎఫెసులకు రాసిన పత్రిక 5:10 గనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి, వెలుగులో నడుచుకొనుడి. ఏంటి అర్థం వెలుగులో నడవడం అంటే? వెలుగులో నడవడం అంటే మనం రెండు విషయాలను గురించి మనం ధ్యానం చేద్దాం. అనేక విషయాలు ధ్యానం చేయొచ్చు, మెట్టుకి ఉదయకాలం వేళ రెండు అంశాలను, రెండు విషయాలను ధ్యానం చేద్దాం. వెలుగులో నడవడం అంటే ప్రభువు యొక్క సారూప్యాన్ని కలిగి ఉండడమే. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 7వచనం. అయితే ఆయన వెలుగులో నున్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసం గలవారమై ఉందము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయను. ఆయన వెలుగులో నున్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల అన్యోన్య సహవాసం కలవారమై ఉంటాం. ఇదే అంశాన్ని గురించి యోహాను కంటిన్యూ చేస్తూ 2వ అధ్యాయానికి వచ్చేపాటికి 2:5-6 మనం చదువుదాం. 1 యోహాను 2:5-6. ఆయన వాక్యం ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. ఆయన ఎందు నిలిచి ఉన్నవాడునని చెప్పుకున్నవాడు ఆయన ఏలాగు నడుచుకొనినో అలాగే తానును నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. మనం ఆయన ఎందున్నామని దీని వలన తెలుసుకుంటున్నాం. ఆయన మన వెలుగు. ఆయనలో మనం ఉన్నట్లయితే ఆయన నడుచుకున్నట్లే మనం నడుచుకుంటాం. అదే దీని అర్థం. ఆయన ఎలాగు నడుచుకునేనో అలాగే తానును నడుచుకును. ఆయన ఎలాగున్నాడో అలాగే తాను ఉండును. ప్రేమైన సోదరి సోదరుడా, వెలుగులో నడవడం అంటే అర్థం ఏంటి? వెలుగులో నడవడం అంటే ఆయన ఉన్నట్లే ఉండడం, ఆయన నడిచినట్లే నడవడం, ఆయన ప్రవర్తించినట్లే ప్రవర్తించడం, ఆయన మాట్లాడినట్లే మాట్లాడడం. క్రీస్తు స్వరూపం మనం ప్రదర్శించినప్పుడు మనం వెలుగులో నడిచిన వారం అవుతాం. సో ఇప్పుడు మనం ప్రభువును నమ్ముకొని 5 ఏండ్లు 10 ఏండ్లు 15 ఏండ్లు 20 సంవత్సరాలు అయిపోయినాయి కొంతమందికి. ఎంత క్రీస్తు సారూప్యం మనలో ఏర్పడింది. మనల్ని అవిశ్వాసులు చూసినప్పుడు మన డిపార్ట్మెంట్లో, మనం ఉద్యోగ ప్రదేశాల్లో వారు క్రీస్తును చూడగలుగుతున్నారా? ఈయన క్రీస్తు మాట్లాడినట్లే మాట్లాడుతున్నాడు, ఈయన క్రీస్తు ప్రవర్తించినట్లే ప్రవర్తిస్తున్నాడు, ఈయన క్రీస్తు ప్రేమించినట్లే ప్రేమిస్తున్నాడు, ఈయన క్రీస్తు క్షమించినట్లే క్షమిస్తున్నాడు, ఈయన క్రీస్తు తగ్గించుకున్నట్లే తగ్గించుకుంటున్నాడు అని మన గురించి ఎవరైనా చెప్పినట్లయితే ఇంకంతకంటే గొప్ప భాగ్యం ఇంకొకటి లేదు. తండ్రి అయిన దేవునికి అత్యంత ఇష్టమైనది ఏంటి? మన సేవ కాదు, మన త్యాగం అంతకంటే కాదు. ఆయన చెప్పాడు చూడండి, మత్తయి సువార్త 3వ అధ్యాయం ఒక మాట మనం చదువుదాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం పరిచయమైన వాక్యాలే, ఒకసారి మనం గుర్తు చేసుకుందాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనం, మరియు ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నానని ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చాను. యేసుక్రీస్తు వారు 30 ఏండ్ల తర్వాత ఆయన బాప్తిసం తీసుకున్నప్పుడు తండ్రి అయిన దేవుడు ఇచ్చిన సాక్ష్యం, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నాను. వెల్ ప్లీజ్డ్ అని ఉంటుంది ఇంగ్లీష్ లో, అత్యధికంగా ఆనందించుతున్నాను. తండ్రికి అత్యధిక ఆనందం కలుగజేసింది ఏంటి? కుమారుడు. మనలో దేన్ని చూసి దేవుడు ఆనందిస్తాడు? కుమారుణ్ణి చూసి ఆనందిస్తాడు. మరి దేన్ని కాదండి, నేను క్రీస్తును కలిగి ఉన్నట్లయితే, క్రీస్తును ప్రదర్శించినట్లయితే అది దేవునికి ఎంతో ఆనందాన్ని కలగజేస్తుంది. మనలో క్రీస్తు స్వరూప్యం ఏర్పడాలనే తండ్రి రకరకాల పరిస్థితుల ద్వారా మనల్ని తీసుకెళ్తారు. మనలో ఎంతో కోపం ఉంటుంది, కొన్నిసార్లు స్వార్థం ఉంటుంది, అసూయ ఉంటుంది. మనకంటే వేరొక సహోదరుడు ఎక్కువ గుర్తింపు పొందితే తట్టుకోలేం. మనకి ఇవ్వాల్సిన గౌరవం మనకి ఇవ్వకపోయినా తట్టుకోలేం, సణుక్కుంటాం. పని ఎక్కువైతే సణుక్కుంటాం, అన్నీ నాకే చెప్తున్నాడు ఈయన, నేనే ఎందుకు చేయాలి ఇవన్నీ, సణుక్కుంటాం. గౌరవాన్ని కోరుకుంటాం, గుర్తింపును కోరుకుంటాం, మన పేరు వినిపించాలని కోరుకుంటాం, మనం కనబడాలని కోరుకుంటాం. వేరే వాళ్ళని యూజ్ అండ్ త్రో టైప్ యూజ్ చేసుకుని పడేస్తూ ఉంటాం. ఇది ప్రభు లక్షణాలు కాదండి. ప్రభు ఎంతో ప్రేమను ఎంతో దీనత్వాన్ని ఆయన ప్రదర్శించాడు. ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఆయన నజరేతు వాడని పిలువబడ్డాడు. నజరేతు వాడంటే ఆ నజరేతులో నుండి ఏదైనా మంచిది రాగలదా అని యోహాను సువార్తలో మనం చదువుతున్నాం. నజరేతులో నుండి ఏదైనా మంచిది రాగలదా? 1వ అధ్యాయంలో ప్రభు తన ఐడెంటిటీ ఎవరితో కోరుకున్నాడు? నజరేతు వారితో. 30 ఏండ్లు అక్కడే పుట్టాడు, అక్కడే పెరిగాడు. పేదరికంతో నిండిన ప్రాంతం, దురాత్మలతో నిండిన ప్రాంతం, పాపంతో నిండిన ప్రాంతం, వారితో ఉండడానికి ఆయన ఇష్టపడ్డాడు. హై అఫీషియల్స్ ఆయన ఎన్నుకున్న వ్యక్తి మరియా, పేద స్త్రీ. వారు బలి అర్పించడానికి వెళ్ళినప్పుడు దేవాలయానికి పావురాలు అర్పించారు. పావురాలు ఎవరు అర్పిస్తారంటే డబ్బు లేని వాళ్ళు అర్పిస్తారు. ఒక పేద స్త్రీని ఆయన ఎన్నుకున్నాడు. శిష్యులు ఎటువంటి వారండి? శిష్యుల్ని ఎన్నుకున్నప్పుడు వారు పామరులు, విద్య లేని వారు. వారితో ఆయన సేవ ప్రారంభించడానికి ఇష్టపడ్డాడు. ఆయన ఇచ్చిన సందేశాలు చూడండి, విత్తనం విత్తుతూ ఉండగా అని ఉపమానం చెప్తాడు, పులిసిన పిండి గురించి ఉపమానం చెప్తాడు. సామాన్యమైన విషయాలు. ఆయన బోధలో దీనత్వం, శిష్యులను ఎన్నుకున్నట్లో ఆయన దీనత్వం, 30 ఏండ్లు నజరేతులో జీవించటలో ఆయన దీనత్వం, కన్యమర్య గర్భాన జన్మించటలో ఆయన దీనత్వం. సిలువను ఆయన ఎన్నుకున్నాడండి మరణించడానికి. సిలువని ఎవరు ఎన్నుకోరు, తృణీకరించబడిన శిక్ష అది. దాన్ని ఆయన ఎన్నుకున్నాడు. చివరికి మనల్ని ఆయన ఎన్నుకున్నాడు. మనతో సహవాసం చేయడానికి ఆయన ఇష్టపడ్డారు. ఆయన వలే మనం ఉండాలి. అందుకే కొన్నిసార్లు మన సహవాసాల్లో కూడా కొంతమంది మనకు దుఃఖాన్ని కలిగించేవారు ఉంటారు, మన గురించి నెగిటివ్ గా చెప్పేవారు ఉంటారు, మన గురించి లేనిపోని చెప్పేవారు ఉంటారు. కొన్నిసార్లు అనిపిస్తుంది, ప్రభువా వీరిని ఎందుకు నా జీవితంలో నువ్వు అనుమతించావు, ఇంత గయ్యాలి అయిన భార్య నా జీవితంలో ఎందుకు అనుమతించావు, ప్రతి విషయంలో గొడవ పడుతుంది ఈమె, అర్థం చేసుకోండి నన్ను. భార్యలు అనుకుంటారు, ప్రభు ఇటువంటి భర్తను ఎందుకు అనుగ్రహించావు, నన్ను అస్సలు అర్థం చేసుకోవడం లేదు, ప్రేమించడం లేదు, నాకు సమయాన్ని ఇవ్వడం లేదు, కొంతమంది తల్లిదండ్రులు పిల్లలను చూసి అంటారు, ప్రభు ఇటువంటి పిల్లలను నువ్వు మాకు ఎందుకు ఇచ్చావు, డిపార్ట్మెంట్ లో ఈయన నా మీద ఎందుకున్నాడు, ఇంత కఠినమైన అధికారిని నా జీవితంలో ఎందుకు అనుమతించావు. అన్నిటికీ ఒకటే జవాబు, క్రీస్తు సారూప్యం నీలో ఏర్పడాలని. ఆయన నిన్ను హింసించినప్పుడు, మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నప్పుడు, నిన్ను తృణీకరించినప్పుడు నువ్వు ప్రేమించాలి వారిని. సణుక్కోవడం కాదు, ప్రశ్నించడం కాదు, సహించి ప్రేమించి గౌరవించి అపకారానికి ఉపకారం చేసుకుంటూ క్రీస్తును ప్రదర్శించడానికే నీ జీవితంలో ప్రతి పరిస్థితిని దేవుడు అనుమతించాడు. క్రీస్తు నా స్థానంలో ఉంటే ఆయన ఏం చేసేవాడు, నేను అదే చేయాలి అనే ఒక స్పృహ మనకుంటే అది క్రీస్తు సారూప్యాన్ని మనలో కల్టివేట్ చేస్తుంది. మనం పరలోకానికి దగ్గర అవుతున్న కొద్దీ క్రీస్తులాగా మారిపోవాలి. ఇంకా అంతకంటే పెద్ద గోల్ ఒక క్రైస్తవుడికి ఏది లేదండి. సేవ తరువాత, పరిచర్య తరువాత ఫస్ట్ క్రీస్తులా మారును, క్రీస్తు స్వరూపాన్ని కలిగి ఉండు. ఏంటి వెలుగులో నడవడం? ఆయన నడుచుకున్నట్టే నడుచుకోవడం. అనేకమైన విషయాలు మనం ధ్యానం చేయవచ్చు, మన సమయం అయిపోయింది. వెలుగులో నడిచిన వాడు ఫలిస్తాడు. అదే వ్యవసాయం చేసే వాళ్ళకు తెలుసు, సూర్యుని వెలుగు రాకపోతే పంట పండదు. అందుకే కొన్ని చోట్ల వ్యవసాయదారులు వారి పొలాల్లో చెట్లను నరికేస్తుంటారు. ఎందుకు నరికేస్తున్నావు అంటే, చెట్టు ద్వారా వెలుగు పడడం లేదు కింద పంట మీద, ఆ ఏరియా అంతా పంట పండడం లేదు, అందుకే చెట్టు నరికేస్తున్నామంటారు. అంటే క్రీస్తు వెలుగు నీ మీద ప్రకాశించినట్లయితే నువ్వు ఫలించాలి. ఆయన వెలుగు ఏం చేస్తుందంటే ఫలాన్ని తీసుకొస్తుంది మన జీవితాల్లో. ఏ ఫలాన్ని తీసుకొస్తుంది? వచనాలు చదవడానికి సమయం లేదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో ఆఖరిలో మనం చదివినట్లయితే జిహ్వాఫలం అనే మాట మనం చదువుతాం. జిహ్వాఫలం అంటే నోటి ఫలం ఫలింపజేస్తుంది. ఈ క్రీస్తు వెలుగు మన నోటిని శుద్ధి చేస్తుంది. మన నోటి స్తుతి, జిహ్వాఫలం అంటే స్తుతి. అక్కడ ప్రతి దానికి ప్రభువును స్తుతించే స్వభావం ఏర్పడుతుంది, కృతజ్ఞత. యోబు అన్నట్టు ఆయన పిల్లలు చనిపోయినప్పుడు, ఇల్లు కూల పడిపోయినప్పుడు, ఆస్తులు పోయినప్పుడు, మొత్తం ఆరోగ్యం పోయినప్పుడు, యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకొని పోయెను, ఆయన నామానికే మహిమ కలుగును గాక. అది జిహ్వాఫలం. నా జీవితంలో ఏమి సంభవించినా సణుగులకు ప్రతిగా స్తుతి ఉంటుంది. ఇశ్రాయేలీయులు సణుక్కున్నారు ఎప్పుడు వాళ్ళ యాత్రల్లో, వారికి జిహ్వాఫలం అంటే ఏంటో తెలియదు. అగ్నిస్తంభం వారి మీద ఉంది గాని దేవుని వెలుగు వారి మీద ప్రసరించకుండా వారి హృదయాలు అవిధేయత ద్వారా అడ్డగించుకున్నారు, ఫలించలేదు, వాళ్ళు రాలిపోయారు. అయితే క్రీస్తు మన మీద ప్రకాశించినట్లయితే మన నోటిలో ఎప్పుడు కృతజ్ఞత వచ్చినమే ఉంటుంది. దయా మాటలు అంటే మీ మాటలు ఉప్పు కలిగిన రుచి కలిగిగా ఉండాలి, మధురమైనవిగా ఉండాలి, దయ కలిగినగా ఉండాలి. ఆయన పెదవుల మీద దయారసం పోయబడిన అనే మాట మనం రాస్తున్నాం. బూతులు, కఠినమైన శబ్దాలు ఇవి మన నోటిలో రాకూడదు. ఫలిస్తున్నావా జిహ్వాఫలం? గలతి 5వ అధ్యాయంలో మనకందరికి పరిచయమైన వాక్య భాగం ఆత్మఫలం, ఆ 9 లక్షణాలు మనలో కనిపిస్తాయండి క్రీస్తు వెలుగు మన మీద ఉంటే. జిహ్వాఫలం ఉంటుంది, ఆత్మఫలం ఉంటుంది. మత్తయి 6వ అధ్యాయం 1వ వచనంలో మీరు చదివినట్లయితే, పరలోకమందు రహస్యమందు చూచు తండ్రి నీకు ఫలమిచ్చును. ఏం ఫలము? భక్తి ఫలం. అక్కడ ప్రార్థన గురించి రాయబడి ఉంది, సేవ గురించి రాయబడి ఉంది, భక్తి ఫలం. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనుష్యుల ఎదుట మీ వెలుగు ప్రసరింపజేయుడి అనే మీ సత్క్రియలు అనే మాట అక్కడ రాయబడి ఉంటాయి. సొసైటీకి మేలు చేస్తాం అంటే సేవా ఫలం. క్రైస్తవులు సొసైటీకి ఎంతో మేలు చేశారు, సేవాఫలం. ఈ ఫలాలన్నీ మనలో కనిపించాలి. జిహ్వాఫలం ఉండాలి, ఆత్మఫలం ఉండాలి, భక్తి ఫలం ఉండాలి, సేవాఫలం ఉండాలి. ఒక దినాన తండ్రి ఎదుట నిలబడినప్పుడు ఆయన మనకు ఫలాన్ని అనుగ్రహిస్తాడు. మనం చేసిన ప్రతి సేవకు, నిద్రలేని రాత్రులు గడిపాం, ఎంతో ప్రయాసపడ్డాం, పరిగెత్తాం, మన సొంత సొమ్ము ఖర్చు చేసుకున్నాం, ప్రభు గ్లాస్ వాటర్ కూడా ఆయన లెక్కగట్టి ప్రతిఫలాన్ని మనకు అనుగ్రహిస్తాడు. సేవకులకు ఎంతో ఇచ్చేవారు ఉన్నారు, వారు ఫలాన్ని అనుభవిస్తారు. మిషనరీస్కి ఇచ్చేవారు ఫలాన్ని అనుభవిస్తారు. మీ ప్రయాస ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి కదలని వారిను, స్థిరులను, ప్రతి విషయమందును కదా మనం ప్రయాసపడుతూ ప్రభువులో మనం ముందుకెళ్ళాలి. అది వ్యర్థం కాదు. ప్రేమైన సోదరి సోదరుడా, ఈ ఆశ్చర్యకరమైన వెలుగు, అనుగ్రహింపబడిన వెలుగు యుగ యుగాలు మనతో పాటు నిలిచి ఉండే వెలుగు, మనల్ని ప్రత్యేకపరిచిన వెలుగు, మన మీద ప్రకాశించి ఉండగా, మనల్ని పిలిచి ఉండగా, నిద్ర నుండి మేల్కొందాం, రియాలిటీతో బతుకుదాం, పరలోకానికి కనెక్ట్ అయ్యి బతుకుదాం, మృతుల్లో నుండి మనం లేద్దాం, వారి వలే కాకుండా ప్రత్యేకంగా బతుకుదాం. ఈ వెలుగు మన మీద ఉండగా ఆయన్నే మహింపరుస్తూ, ఆయన్నే స్తుతిస్తూ వెలుగులో నడుచుకుందాం, ఆయన వలే మారుదాం, ఆయన కోసం ఫలిద్దాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. దేవుడు తన వాక్యాన్ని దీవించునుగాక.